पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। परिणाम क्रमములు మనమందరము కలిసి ఒక నూతన అధ్యాయాన్ని మొదలెడదాం అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం మనం. ఈ నూతన అధ్యాయం ఎప్పుడు మొదలెట్టినా మొదట్లో దానికి రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పటికి కూడా భారతదేశంలో చాలా చోట్ల కంప్యూటర్స్ని ప్రవేశపెడతామంటే ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకోరు చాలా చోట్ల. అలాంటిది అసలు చేతనత్వ విజ్ఞానమే అంటే ఏంటో తెలియనటువంటి మానవ జాతికి రాబోయేటటువంటి రోజులలో కేవలము ఈ విద్య మాత్రమే ఉంటుంది అంటే అంత నమ్మశక్యం కాదు మనకి. కానీ ఓ 10 ఏళ్ల కిందట కంప్యూటర్ కోర్సులు ఇంతలా ఉంటాయి అంటే మనం నమ్మేవాళ్ళం కాదేమో. సడన్గా గవర్నమెంట్ డెసిషన్తో ఆ కంప్యూటర్ టెక్నాలజీ భారతదేశానికి రావటం వల్ల ఈ గందరగోళం అంతా అయింది. కానీ లేకపోతే ఇంజనీరింగ్లో ఇప్పటికీ కంప్యూటర్కి అంత విలువ ఉండేది కాదు భారతదేశంలో. ఆ ఉదాహరణని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తున్నాను. చేతనత్వ విజ్ఞానము అనేది ప్రకృతికి సంబంధించినటువంటి విజ్ఞానము. అసలు విజ్ఞానం అంటేనే ప్రకృతికి సంబంధించినటువంటి విజ్ఞానం, కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఆఖరికి స్పేస్ రీసెర్చ్ కానీ, ఈ రీసెర్చ్లన్నీ కూడా ప్రకృతిలో జరిగేటటువంటి నియమాలను కనిపెట్టినటువంటి వ్యక్తుల యొక్క సాధనా ఫలితాలు. మొత్తం సైన్స్ అంతా కూడా విజ్ఞానం అంతా కూడా ప్రాకృతిక నియమాల యొక్క విశ్లేషణ. ఆ ప్రాకృతిక నియమాలలోనే అతి త్వరలో మీరు ఒక కొత్త సబ్జెక్టు వినబోతున్నారు ప్రపంచంలో. ఆ కొత్త సబ్జెక్ట్ పేరు ప్రస్తుతము లైఫ్ సైన్సెస్, బయోసైన్సెస్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ. ఇవంతా కూడా రేపు రాబోయేటటువంటి నూతన విద్య యొక్క సుదూరపు ప్రతిధ్వనులు, డిస్టెంట్ ఈకోస్. చివరికి ఈ విద్యలన్నీ కూడా చేతనత్వ విజ్ఞానము అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానంలో కలిసిపోతాయి. ఫిజిక్స్ కలిసిపోయింది, ఎక్కడ కలిసిపోయింది? అనిశ్చితత్వము అనేది ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్గా చెప్తున్నారు ఇప్పుడు అక్కడ సైన్స్లో. అన్సర్టినిటీ ప్రిన్సిపల్ అంటే ఉండవచ్చు ఉండకపోవచ్చు కూడా, అది సైన్స్ అయింది ఇప్పుడు. ఎంఎస్సీలో వాటిలో ఈ అన్సర్టినిటీ ప్రిన్సిపల్, అనిశ్చితత్వ సూత్రము. ఇప్పుడు నాతో మా స్నేహితులు చాలామంది అంటారు రామకృష్ణ ఖచ్చితంగా నేను 99.9% 9 o'clock వచ్చేస్తాను అని. ఎంత పర్సెంట్ వస్తాడు వాడు? 9% వస్తాడు వాడు గ్యారంటీగా. ఈజ్ ఇట్ పాసిబుల్? వస్తే 100% వస్తా, లేకపోతే 100% రావు నువ్వు. ఆ మాటలోని భావం అర్థమవుతుందా? అక్కడ ఏం చెప్తున్నావు? నేను వస్తాను రాను ఖచ్చితంగా చెప్పలేను అని చెప్తున్నావు నువ్వు. అనిశ్చితత్వం అంటే అది. సాధారణంగా నాకు తెలిసిన కుటుంబాల్లో నాకున్న అనుభవం ఏంటంటే, ఆ రోజు పొద్దున్న వాళ్ళు ఏ కూర వండుతామని చెప్తారో ఆ కూర వండరు. నా అనుభవం అది. మీ అనుభవం ఎలా ఉందో నాకు తెలియదు. అంటే అది అనిశ్చితత్వమేగా. సాధారణంగా అస్తమానం కాదు, ఎందుకంటే అక్కడ కూడా అనిశ్చితత్వ సూత్రమే వర్తిస్తుంది. అసలు జీవితంలో ప్రతి అడుగున మీకు ద్వంద్వాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ కౌన్సిలింగ్ అనేది ఎందుకు ఏర్పడింది? నిశ్చితత్వం లేదు కనుక. మీకు అనేక ఆప్షన్స్ ఉంటాయి. ఏ కోర్సులో చేరాలి, ఏ సిలబస్లో చేరాలి, ఎక్కడ చేరాలి, ఫ్రీ సీట్లో చేరాలా లేకపోతే పేమెంట్ సీట్లో చేరాలా. ఆ అనిశ్చితత్వ స్థితి ఈనాడు జీవితంలో ఒక చాలా ప్రబలమైనటువంటి స్థితి అన్నది మీరు గమనించుకోవాలి. మీరు అది గమనిస్తే తప్ప ఈ క్లాసులు మీకు అర్థం కావు. ప్రతిదీ అన్సర్టనే, ఏది సర్టన్ కాదు. చాలా బాగా రాశాడు, నాకు 90% మార్క్స్ వస్తాయంటాడు, గ్యారంటీగా చెప్పగలరా వస్తాయని? చాలా అన్సర్టనిటీస్ ఉన్నాయి. వాడు నెంబర్నే కాదు అసలు, వాడు పేపరే ఉండకపోవచ్చు. జరుగుతున్నాయి కదా ఇదంతా ప్రకృతిలో. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రేపు మున్సిపాలిటీ ట్యాప్ వస్తుందా రాదా మనకు తెలీదు. కరెంటు ఇంకో క్షణంలో ఉంటుందా ఉండదా గ్యారంటీ ఇవ్వగలరా మీరు ఎవరైనా? అన్ని చోట్ల ఏముంది? అన్సర్టనిటీ, అనిశ్చితత్వం. ఈ అనిశ్చితత్వం వెనకాల ఉన్న ఒక నిశ్చితత్వ సూత్రం ఉంది. అది భారతీయ వేద ఋషులు పట్టుకున్నారు. ఇంకక్కడ అనిశ్చితత్వం ఏమీ లేదు. ఆఖరికి నీవు పుట్టబోయే పిల్లవాడికి ఏ పేరు పెడతావో కూడా నాడీ జ్యోతిషంలో రాసి ఉంటుంది. ఏ పేరు గల కుర్రవాడికి నీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తావు కూడా రాసి ఉంటుంది. అక్కడ అక్కడ అనిశ్చితత్వం ఉందా నిశ్చితత్వం ఉందా? మరి మేము నమ్మం మాస్టరు అంటారు, కానీ జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకున్నాడు దాన్ని, కేఎం మున్షి ఒప్పుకున్నాడు దాన్ని. వీళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద హేతువాదులు ఆ కాలంలో. నాడీ జ్యోతిషంలో చాలా ఖచ్చితంగా మీ పిల్లవాడికి మీరేం పేరు పెట్టబోతున్నారో చెప్తాడు. మరి అక్కడ అనిశ్చితత్వం ఉందా నిశ్చితత్వం ఉందా? ఆ నిశ్చితత్వాన్ని తెలిపేటటువంటి విద్య మనం చదువుకుంటున్నాం. అది మీరు అర్థం చేసుకోండి. ఏ విద్యను మనం చదువుకుంటున్నాం? ఏ విద్యను మీరు చదువుకున్నా రెండు రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. థియరీ ఎప్పుడూ చాలా బాగుంటుంది, ప్రాక్టికల్స్ ఎప్పుడూ చాలా బోరింగ్ అని ఉంటుంది. పొద్దున్న చదువుకున్నటువంటి భాగవతం ఒక విధంగా థియరీ. ఆ అనంతమైనటువంటి చేతనత్వంలో, అఖండమైనటువంటి చేతనత్వంలో, సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వసమర్థుడైనటువంటి కృష్ణ చేతనత్వంలో జీవించేటటువంటి వ్యక్తుల జీవితం ఎలా గడుస్తుందో భాగవతంలో చెప్తాడు. దాన్నే మనము గురు చేతనత్వము అని పిలుస్తూ ఉంటాం. కృష్ణం వందే జగద్గురు. అంచేత జగద్గురు చేతనత్వం గురించి కథలు చదువుకుంటున్నప్పుడు చాలా బాగా ఉంటుంది. ఐన్స్టీన్ 8 ఏళ్ళు ఉన్నప్పుడు, 9 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మ్యాథమెటిక్స్ లెక్చరరు ఐన్స్టీన్ చెవి పట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొచ్చాడు. బరబరబర లాక్కుంటూ లాక్కొచ్చి, తల్లి మీ వాణ్ణి స్కూల్కి పంపించకు, వీడికి చచ్చినా లెక్కలు రావు, మ్యాథమెటిక్స్ లెక్చరర్ని నేను చెప్తున్నాను, మరి ఏం చేయమంటావు అంది. ఏమీ లేదు, ఆ వీడియో అరుగు మీద ఏం షాప్ అంటారని పచారీ కొట్టు పెట్టించుకో, మరి జర్మన్ భాషలో ఏమంటారో నాకు దాన్ని తెలీదు అంది. సలహా ఇచ్చాడు. వాళ్ళ అమ్మ వినలేదు ఆ సలహాని, కానీ వాళ్ళ నాన్న విన్నాడు. పచారీ షాప్ వద్దులే బాబు, నువ్వు పేటెంట్ ఆఫీస్లో క్లర్క్గా జాయిన్ అయిపోవు అన్నాడు. క్లర్క్గానే జాయిన్ అయిపోయాడు. ఆ కాలంలో చిన్న చదువులకి వచ్చి, ఇప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నా క్లర్క్ పోస్ట్ రావటం లేదు. కానీ క్లర్క్ పోస్ట్లో ఉన్నాక అతనికి 24-25 ఏళ్ళు ఉన్నప్పుడు పేటెంట్ ఆఫీస్లో అతను ఉద్యోగం. పేటెంట్ ఆఫీస్ అంటే మీకు తెలుసు కదా, ఎవరైనా ఏదైనా కొత్త డిస్కవరీలు అవి కనిపెడుతూ ఉంటే వాళ్ళు పేటెంట్ ఆఫీస్కి పేటెంటైజేషన్ రైట్ కోసం పంపిస్తారు. పేటెంట్ తీసుకుంటే ఇంకా దాని మీద వచ్చే లాభాలన్నీ కూడా వాడి అవుతాయి, మన రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్ లాగా. ఐన్స్టీన్కి తోచక ఏం చేసేవాడు అంటే ఆ ఉత్తరాలన్నీ చదువుతూ ఉండేవాడు. తోచక పని పాటు ఏమి ఉండేది కాదు. ఇప్పుడైతే ఇంత రీసెర్చ్ జరిగిపోతుంది, కానీ ఐన్స్టీన్ చిన్నప్పుడు రీసెర్చ్ ఏం జరిగేది? సంవత్సరానికో రెండు సంవత్సరాలకో పేటెంట్ ఆఫీస్కి ఒక ఉత్తరం వస్తే గొప్ప. ఇంకా తోచక ఏం చేసేవాడు, పాతకాలంలో ఉన్నటువంటి ఉత్తరాలన్నీ తీసి తిరిగేసి వాళ్ళు ఏదో ఈక్వేషన్స్ అవి వేస్తే చిన్నపిల్లలు లెక్కలు వేసుకుంటున్నట్టు న్యూస్ పేపర్ ఎడ్జ్ మీద మిగిలిపోయిన దాని మీద పెన్సిల్తో లెక్కలేశాడు. లెక్కలేసిన తర్వాత అతనికి ఏదో ఒక ఫార్ములా వచ్చింది. ఆ ఫార్ములా గొప్పతనం ఏంటో కూడా యాక్చువల్గా అతనికి తెలియదు, కానీ పేటెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు కదా, ఏదైనా వస్తే ఏం చేయాలని తెలుసు అతనికి, హయ్యర్ ఆఫీసర్స్కి పంపించేయాలన్నా తెలిసిపోయింది అతనికి, పుటప్ అన్నాడు. అలాగే తను రాసిన ఈక్వేషన్ కూడా పుటప్ అన్నాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అతను తెలియదు కూడా అది అంత గొప్పదని. అంటే అది ఐన్స్టీన్ కించపరచడానికి చెప్పటం లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే మన యొక్క సాధారణమైనటువంటి జీవితాల్లోనే అనంతమైనటువంటి జ్ఞానాన్ని పొందగలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాన్ని ఐన్స్టీన్ ఒక విధంగా ఉపయోగించుకున్నాడు, ఇంకొళ్ళు ఇంకో విధంగా ఉపయోగించుకోవచ్చు. మనము దేని విధంగా ఉపయోగించుకుంటున్నాం, శ్రీ సూక్తం చదవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఏ ట్రీటీస్ ఆన్ వైట్ మ్యాజిక్ అజోపిసన్ అవ్యయాత్మ భూతానా నేషరేపిసన్ ప్రకృతి స్వామహిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. హైపోథిసిస్ అని చెప్తూ ఉంటాం సైన్స్లో. హైపోథిసిస్ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ముందే వాళ్ళు ఒక ఊహకు వస్తారు, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. దాని ఆధారంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక థియరీని డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత ఆ థియరీ ప్రాక్టికల్ జీవితంలో కరెక్ట్గా కనుక ఉంటే థియరీ కరెక్ట్ అంటాం, ఒకవేళ ప్రాక్టికల్ జీవితంలో దాన్ని వర్తించుకోలేకపోతే ఏమంటాం, థియరీ తప్పింది, ఆ థియరీని మళ్ళీ అక్కడ మాడిఫై చేసుకోవాలి అని. ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి థియరీ ఏంటో మళ్ళా జాగ్రత్తగా మళ్ళీ వినండి. ఇది మన థియరీ, ఇది దీని ఆధారంగా ఈ పుస్తకంలో మనం ప్రాక్టికల్స్ చేయబోతున్నాం. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. ఇది థియరీ. అజోపి సన్, పుట్టుక లేనివాడినైనట్టు ఎప్పటికీ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అజోపి సన్, పుట్టుక లేనివాడిని అయినప్పటికీ, అవ్యయాత్మ నాశరహితుడైనప్పటికీ, భూతానాం ఈశ్వరోపి సన్, ఈ పంచభూతాలకి అంటే ఏంటి, పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశాలు, ఈ పంచతత్వాలకి అధిపతిని అయినప్పటికీ, భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిని స్వామధిష్టాయ, నా యొక్క ప్రకృతికి నేను అధిపతిని అయినప్పటికీ కూడా, సంభవామి ఆత్మమాయయ, నా యొక్క ఆత్మమాయతోనే నేను ఈ జన్మను ఎత్తుతున్నాను అని ఎవరు ఎవరికి చెప్తున్నాడు అని మనం అనుకుంటున్నాం. కానీ వేదవ్యాసుడు ప్రపంచానికి ఏం చెప్పాడంటే, మీరందరూ కూడా అలాంటి బడుద్ధాయిలే, మీరు కూడా శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళే, మీరు కూడా అజులే, మీరు కూడా అవ్యయులే, మీరు కూడా ప్రకృతి యొక్క అధిష్టాతలే. కానీ మరి శరీరం ఇలా ఎందుకుంది, నా కంట్రోల్లో ఎందుకు లేదు, ఆ ప్రశ్నకి జవాబు మీకు శ్రీ సూక్తంలో దొరుకుతుంది. నేను ఈ సమస్త సృష్టికి కూడా అధిపతి అయినప్పటికీ, ఇందుకు ఇలాగా క్షుద్రమైనటువంటి, బలహీనమైనటువంటి, నీచమైనటువంటి, పిరికితనమైనటువంటి, దరిద్రపూర్ణమైనటువంటి జీవితం జీవిస్తున్నాను, దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు ఇష్టపడి అందుకు జీవిస్తున్నావు. ఋషులందరూ మనకి చెప్పేది ఏంటి అంటే సకామయత. ఉపనిషత్తులో వాళ్ళు చెప్పేది మనం చాలా 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 తలకిందగా అర్థం చేసుకుంటాం. సకామయత అంటే ఈశ్వరుడు ఆలోచించాడు కనుక ఈ సృష్టి వచ్చింది అని కాదు, నువ్వు ఆలోచించావు కనుక ఈ సృష్టి ఉన్నది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకుంటే మీకున్నటువంటి కష్టాలు ఈ క్షణంలోనే పోతాయి. నేను చాలాసార్లు మీకు ఉదాహరణ చెప్తూ ఉంటాను. నేను ఆ ఉదాహరణని మళ్ళీ మళ్ళీ ప్రతి క్లాస్లోనూ మీరు గుర్తు చేసుకోండి, ప్రతిరోజు మీరు గుర్తు చేసుకోండి ఆ ఉదాహరణని. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఇద్దరు స్నేహితులు పక్కపక్కనే పడుకున్నారు, ఒకడు కలగంటున్నాడు. ఏంటి కలగంటున్నాడు, ఓ అందమైనటువంటి సినిమా చూస్తున్నాడు వాడు, వాడికి చాలా ఇష్టమైనటువంటి పాట వచ్చింది, కానీ ఆ పాట ఎందుకో సినిమాలో స్పష్టంగా వినిపించటం లేదు వాడికి. కొంచెం తలనొప్పి వచ్చింది వాడికి, చికాకు వచ్చింది, నాకు చాలా ఇష్టమైనటువంటి ఈ పాట, నేను స్పష్టంగా వినలేకపోతున్నాను అని వాడికి చికాకు పడుతున్నాడు వాడు. కానీ వాడికి ఇష్టమైనటువంటి సినిమాయే, ఇష్టమైనటువంటి పాటే, చాలాసార్లు ఆ పాట విన్నాడు వాడు. ఇంకోడు కలగంటున్నాడు, కలలో 20 ఏళ్ళ ఉన్నటువంటి వాడు సడన్గా ముసలాడైపోయాడు. వాడు కుటుంబం చాలా పెద్దది వాడిది, ఎన్ని కాల బాధలు ఉన్నాయో అన్ని బాధలు ఉన్నాయి వాడికి. ఆ అన్ని బాధలతో పాటు వాడికి ఒక కొత్త బాధ వచ్చింది అని డాక్టర్ చెప్పాడు. ఏంటి అంటే క్యాన్సర్ వచ్చిందని. ఆ క్యాన్సర్ వచ్చింది అనే భయంతో కళలో వాడు చూస్తున్నాడు. ఇది క్యాన్సర్ వచ్చింది అనేటటువంటి బాధతో వాడు ఇంకా ఇంకా నీరసించిపోతున్నాడు. 2 సంవత్సరాలు క్యాన్సర్ బాధతోనే వాడు బాధపడుతున్నాడు. ఇంకా డాక్టర్లు ఏం చెప్పారంటే, బాబు ఇంకా వీడు బతకడు అని. కళలో జరుగుతుంది ఇది. ఇద్దరు పక్క పక్కనే పడుకున్నారు. ఈ లోపల ఒకడు వచ్చాడు అక్కడి నుంచి, పక్క నుంచి వచ్చి, ఏంటి ఆర్థిక టైం అయిపోతుంది అని రంగారావు గారు లేపారనుకోండి. లేచారు ఇద్దరు. ఇప్పుడు వీడికి తలనొప్పి ఉంటుందా ఉండదా, వాడికి క్యాన్సర్ ఉంటుందా ఉండదా, వాడికి క్యాన్సర్ ఉంటుందా ఉండదా, ఉండదు. ఇంతకీ ఇందులో ఆ నిద్రలోంచి మేల్కొల్పినటువంటి వ్యక్తి ఒక మ్యాజిక్ చేసినట్టే అనిపిస్తుంది వాడికి. వీడికి తలనొప్పి పోయింది, వాడికి క్యాన్సర్ పోయింది. ఇంతకీ ఏ రోగం కుదర్చటంలో వాడు ఎక్కువ శక్తి చూపించాడు అని మనకనిపిస్తుంది. ఇంచేత మనం అందరం క్యాన్సర్ రోగులమే కనుక, అంటే స్వప్న జగత్తులో ఉన్నాం కనుక. కానీ నిద్ర లేచాక క్యాన్సర్ అయినా ఒకటే, అతి సాధారణ తలనొప్పి అయినా ఒకటే, రెండు ఒకే ఇన్స్టెంట్లో పోతాయి. ఎంతసేపట్లో పోతాయి? తక్షణమే పోతాయి. శ్రీకృష్ణు యొక్క జీవితంలో తక్షణము జరిగేటటువంటి చమత్కారాలు మీకు చాలా చోట్ల కనిపిస్తాయి. త్రివక్ర అనేటటువంటి కుబ్జ తెలుసు కదా మీకు, కదా 3 చోట్ల వంకర ఉండేటటువంటి స్త్రీ కృష్ణుడి స్పర్శతో సడన్ గా స్ట్రైట్ అయిపోయింది. ఒక ఏమంటారు దాన్ని, పారలైజ్డ్, పోలియో వచ్చినటువంటి ఒక పక్షి జాతికి సంబంధించినటువంటి అబ్బాయికి కృష్ణుడి యొక్క హస్తస్పర్శతో ఆ పోలియో పోతుంది. పోలియో పోయిన తర్వాత పక్షి జాతికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి కృష్ణుడికి ఎప్పుడూ వాహనంగానే ఉంటాడు, గరుడు. ఆ కథలు మీరు తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు, ముఖ్యంగా భాగవతం చదువుకుంటున్నప్పుడు అవి వస్తాయి మనకి. కానీ ఇక్కడ మీకు ఏం తెలుస్తుంది, అక్కడ పోలియో నయం చేశాడు, ఇక్కడ త్రివక్ర యొక్క వక్రతనం నయం చేశాడు. ఎందుకు నయం చేయగలిగాడు? ఏ చేతనత్వంలో వాళ్ళు జీవిస్తున్నారో దానికంటే పై చేతనత్వంలో జీవిస్తున్నాడు కనుక. ఈ భాష మనకు అర్థం కాదు, కానీ ఈ భాషనే ఆధునిక వైజ్ఞానవేత్తలు 4th డైమెన్షన్ అని పిలుస్తున్నారు. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మొత్తము ఈ చేతనత్వ విజ్ఞానం మీదే ఆధారపడింది. ఐన్స్టీన్ యొక్క చివరి క్షణాల్లో ఓ అద్భుతమైనటువంటి ప్రయోగం చేశాడు అతను. అమెరికాలో ఉన్నటువంటి ఒక ఓడను, ఆ ఓడలో ఉన్నటువంటి రీసెర్చ్ సైంటిస్ట్ తో సహా జపాన్కి ట్రాన్స్ఫర్ చేశాడు. అలా చేతనటే చేసి మళ్ళా జపాన్ నుంచి మళ్ళా అమెరికాకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పటికీ ఆ 12 గుర్లో 9 సైంటిస్టులు అమెరికన్ పిచ్చి ఆసుపత్రిలో జీవించి ఉన్నారు. వాళ్ళకి పిచ్చి తగ్గితే ఆ ప్రయోగం ఏంటో అర్థం చేసుకుందామని ఇప్పటికీ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ద చాప్టర్స్ ఆఫ్ లైఫ్ అని లోప్ సాంగ్ రంప అనే అతను ఒక పుస్తకం రాశాడు. అందులో న్యూస్ పేపర్ కట్టింగ్స్ తో సహా రాశాడు దీని విషయం గురించి. చాప్టర్స్ ఆఫ్ లైఫ్, ట్యూస్డే, లోప్ సాంగ్ రంప రైటర్ పేరు. అంటే అక్కడ ఏం జరిగిందో మీరు ఆలోచించుకోండి. మొత్తం స్టీమర్ని అమెరికన్ సముద్ర పొడ్డు నుంచి ఎత్తేసి జపాన్ సముద్ర పొట్టుకు చేర్చి, జపాన్ సముద్ర పొడ్డు నుంచి ఎత్తి మళ్ళీ ఇక్కడికి 1 నిమిషంలో చేశాడు ఆ ప్రయోగాన్ని. సక్సెస్ఫుల్గానే చేశాడు. కానీ ఆ 12 గురికి మతి భ్రమణం కలిగింది. ఆ చేతనత్వాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇంచేతంటే వీళ్ళకి యోగాసనాలు, యమ నియమాలు, ఆసన ప్రాణాయామాలు గురించి తెలియదు వాళ్ళకి. మనకి తెలుసు, తెలిసి మనం చేయం, వాళ్ళు తెలియక చేయరు. చివరికి ఫలితం ఏమిటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ కింద అలా వదిలేద్దాం, అది అనిశ్చితత్వ సూత్రం కింద. ఈ చేతనత్వ విజ్ఞానంలో ఏదైతే ఈనాడు శాస్త్రజ్ఞులు 4th డైమెన్షన్ అని చెప్తున్నారో, ఆ 4th డైమెన్షన్లోకి వెళ్ళటానికి కావాల్సినటువంటి విజ్ఞానం అంతా కూడా శ్రీ సూక్తంలోని ఈ పేజీలో కనిపిస్తుంది. పేజీ నెంబర్ 25 తీయండి. అక్కడ ఏది రాసిందో చూడండి, బోల్డ్ లెటర్స్లో. అది రాసే ముందు మళ్ళీ మనం ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్దాం. అది తీసుకున్న వాళ్ళు పేజీ తీసి ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఫ్రమ్ ఫోర్ అదర్ ప్లానెట్స్ అని ఉంది. కాలము గడియార ముళ్ళు తిరుగుతున్నాయి. గడియారంలో మూడు ముళ్ళు ఉంటాయి మనకు సాధారణంగా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది సైన్స్, చేతనత్వ విజ్ఞానము, ప్రాక్టికల్స్. పొద్దున్న చదివేది థియరీ, చాలా బాగుంటుంది వినటానికి. ప్రాక్టికల్స్లోకి వచ్చేసరికల్లా మీరు దాన్ని ఆచరించి అనుభవిస్తే చాలా అందంగా ఉంటుంది అది. లేకపోతే కొంచెం విసుగ్గా ఉంటుంది. కానీ విసుగ్గా ఉన్నా ఉండకపోయినా చెప్పాల్సింది చెప్పాల్సిందే కదా. అంచేత గడియారం దగ్గరికి వెళ్దాం మనం. గడియారంలో ఎన్ని ముళ్ళు ఉంటాయి? ఇది భలే ప్రశ్న వేస్తున్నాం మాస్టర్. దానికోసమే మేము ఇంత దూరం నుంచి వచ్చాం. ఏదో శ్రీ సూక్తం చెప్తారని మీరు అంటే గడియారంలో ఎన్ని ముళ్ళు ఉంటాయి? ఏదో ఓటో క్లాస్ పిల్లవాడిని అడిగినట్టు మూడు ఉంటాయి. కానీ ఆ మూడు ముళ్ళు భౌతిక జగత్తులో పిండాండ బ్రహ్మాండ సమన్వయంలో దేన్ని సూచిస్తాయో మనకి ఎంతమందికి తెలుసు? ఇక్కడ కొంచెం అడ్డుకుంటుంది. చిన్న ప్రశ్న కాస్త పెద్ద ప్రశ్న అయిపోయింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మీకు అర్థం భారతీయులకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది గడియారంలో మూడు ముళ్ళు ఉన్నాయి. గంటలు సూచించేటటువంటి ముళ్ళు, నిమిషాలు సూచించేటటువంటి ముళ్ళు, సెకండ్స్ సూచించేటటువంటి ముళ్ళు కదా. మన జీవితం అంతా దాని మీద ఆధారపడి ఉన్నదా లేదా, అందులో మనకి డౌట్ లేదు కదా. ఆఖరికి ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా ఆ గడియారం ముళ్ళుతోనే వాడి జీవితం కంట్రోల్ అవుతుంది. ఆఖరికి పని పాట లేనివాడు ఉత్తినే కూర్చున్నా టీవీ చూడాలంటే మళ్ళీ వాడికి గడియారం కావాలి, టైం కావాలి. అంచేత ఆ మూడు ముళ్ళులు ఏ క్రమంలో తిరుగుతున్నాయి? స్ట్రైట్ లైన్లో ఎక్కడికో వెళ్ళిపోతున్నాయా? తిరిగిన చోటే తిరుగుతున్నాయా? గుడుగుడు గుంచం గుంచారాగం అక్కడే తిరుగుతున్నాయి కదా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది బాహ్య జగత్తులో ఎక్కడ జరుగుతుందో కనుక మీరు పట్టుకోగలిగితే నేను చెప్తున్నటువంటి చేతనత్వ విజ్ఞానానికి ఒక మెట్టు దగ్గర అవుతారు మీరు. గంటల ముళ్ళు తిరుగుతోంది అక్కడే, అదే కేంద్రకం చుట్టూ, అదే యాక్సిస్ చుట్టూ, అదే బిందు చుట్టూ తిరుగుతుంది అది కదా. నిమిషాల ముందు, సెకండ్ల ముందు, కానీ గంటలు నిమిషాలు సెకండ్లు అనేటటువంటి తేడా దేనివల్ల వస్తుంది మీకు? ముందులు అక్కడే తిరుగుతున్నాయి, దూరం కూడా మారలేదు, వృత్తం అంతే కదా, స్పీడ్ మారింది. గంటల ముందు తిరిగేటటువంటి స్పీడ్ చాలా తక్కువ, సెకండ్ల ముందు తిరిగే స్పీడ్ చాలా ఎక్కువ, నిమిషాల ముందు తిరిగే ఇంకో స్పీడ్. ఈ తేడా అర్థమైంది కదా. అంచేత స్పీడ్ మారితే కాలము మారుతుంది అన్నది ఒప్పుకుంటారుగా మీరు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఐన్స్టీన్ యొక్క ఎక్స్పెరిమెంట్ చెప్తున్నాను, నేను ఫిజిక్స్ లేకుండా చెప్తున్నాను. నేను యాక్సిలరేషన్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యూలు వీలు ఎఫ్లు టీలు అనే ఫార్ములాలు పెడతారు వాళ్ళు. నేను ఫార్ములాలు ఏమీ లేకుండా చెప్తున్నాను నేను మీకు. ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా. బాహ్య జగత్తులో దేని ఆధారముగా ఈ గడియారపు ముళ్ళు తయారు చేయబడినవి అది నా ప్రశ్న. సూర్యుడు, సూర్యుడు చుట్టూ ఏం తిరుగుతున్నాయి? అంచేత మన కాలం దేని మీద ఆధారపడి ఉంటుంది? గ్రహాల యొక్క గతి మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు ఏమైనా అభ్యంతరం ఉందా ఎవరికైనా? ఈ గతి మీద ఆధారపడి ఉందే కనుక మన జీవితాలన్నీ, దీన్ని జగతి అంటాం మనం. జగతి అంటే గతి ద్వారా పుట్టినది, జా అంటే పుట్టినది, గతి అంటే మోషన్. అంచేత ఈ జగతి అంతా కూడా ఈ ప్లానెట్స్ యొక్క కదలిక వల్ల ఏర్పడుతుంది. ఈ ప్లానెట్స్ యొక్క కదలికే లేకపోతే మనం చాలాసార్లు అనుకుంటాం ఇక్కడ 24 గంటలు, ఇంకో చోట ఈ 24 గంటలే ఉండవు, టైం మారిపోతుంది. మీరు శనిగ్రహంలోకి వెళ్ళిపోయారనుకోండి టైం 2.5 రెట్లు ఎక్స్పాండ్ అవుతుంది. ఇంచేత ఐడియా ఉంది కదా మీకు. సూర్యుడు 1 నెలలో 1 రాశిచక్రాన్ని తిరిగితే సాటర్న్ 2.5 సంవత్సరాల్లో 1 రాశిచక్రం తిరుగుతాడు. ఎక్స్పాన్షన్ ఆఫ్ టైం ఎలా అవుతుందో మీకు అర్థం అవుతే ఐన్స్టీన్ చెప్పింది, ఋషులు చెప్పిన దాంట్లో 1000వ వంతు కూడా లేదు అని అర్థం అవుతుంది మీకు. ఐన్స్టీన్ చెప్పింది థియరీ ఆఫ్ రిలేటివిటీ. సాపేక్ష సిద్ధాంతం, ఇక్కడ ఉన్నటువంటి స్పీడు అక్కడ ఉన్నటువంటి స్పీడు వేరువేరుగా ఉంటాయి అని. ఇంతవరకు మీకు అర్థమై ఉంటే, ఇంతవరకు మీకు స్పష్టంగానే ఉందా అందరికీ? ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా ఎవరికైనా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేద్దాం మనం. జగతి, ఈ జగత్ గతి వల్ల ఏర్పడినటువంటి ఈ సమస్త సృష్టి, సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాల వల్ల ఏర్పడింది అన్నది అర్థమైంది కదా. ఇంకేంటే దానివల్ల మనకి టైం సెన్స్ ఉంది. గ్రహాల యొక్క గతే లేకపోతే మనకి టైం సెన్స్ లేదు, టైం సెన్స్ లేకపోతే అంతా నాన్ సెన్సే. గతే లేదనుకోండి ఇక్కడ ఏముంటుంది? ఇంకా ఇంతవరకు అర్థమైంది కదా. ఎన్ని రకాల టైం సెన్సులు ఉండొచ్చు? ఎన్ని రకాలైనటువంటి టైం సెన్సులు ఉండొచ్చు అంటే ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని రకాలైనటువంటి టైం సెన్సులు ఉండొచ్చు. ఋషులు చెప్పింది ఏంటంటే, జగత్తుని క్రియేట్ చేయడానికి 7 గ్రహాలు మాత్రమే పనిచేస్తాయి, మిగతా ప్లానెట్స్ యొక్క టైం సెన్స్ మన జీవితం మీద ఉండదు. మళ్ళీ అక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మిగతా గ్రహాల ప్రభావం ఉండదు అనలేదు. మిగతా గ్రహాల యొక్క ప్రభావం టైం సెన్స్ మన మీద ఉండదు అని. ఇంకేంటే అవి ఎంత దూరంగా ఉన్నాయంటే, వాటి యొక్క ప్రభావం మన మీద పట్టడానికి కొన్ని 100 సంవత్సరాలు కావాలి. మనం 100 సంవత్సరాలు బతకం, అదే ఋషులు చెప్పింది. ఈ పాయింట్ అర్థమైందా మీకు అందరికీ? అంచేతే భాగవతంలో సప్తాహ శ్రవణ విధి అన్నాడు. అంటే 7 రకాల టైం సెన్స్లో దాన్ని మీరు వినవచ్చు. ఏంటా 7 రకాలైనటువంటి టైం సెన్సులు మీరు ఏమైనా చెప్పగలరా? ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, భాగవతం యొక్క ప్రాక్టికల్ ఇది. భాగవతాన్ని చాలా ఈజీగా మనం నారదుడు సనత్ కుమారుడు నారదుడికి చెప్తే సప్తాహ విధి శ్రవణం నేర్చుకున్నాడు అని మనం చదువుకున్నాం. ఇది గుర్తుందా మీకు? 4 కుమారుల్లో ఒకడైనటువంటి సనత్ కుమారుడు ఇదివరకే బ్రహ్మ నుంచి ఈ భాగవత విద్య నేర్చుకున్నటువంటి నారదుడికి, అంటే నారదుడికి అంతకు ముందే భాగవతం తెలుసు కానీ సప్తాహ విధి తెలియదు. ఆ సప్తాహ విధిని ఏర్పరిచారు ఋషులందరూ కూడా. ఇప్పటికీ కూడా భాగవత సప్తాహాలు జరుగుతూనే ఉంటాయి కానీ భాగవత సప్తాహాలలో ఈ విద్య గురించి ఎవడు మాట్లాడు. అందువల్ల ఏమైంది, మిన్నిమిల్లిగా భాగవతాన్ని వదిలేసుకుందాం. ఉపయోగపడినటువంటి విద్య అంతే కదా, ఉపయోగపడినటువంటి సైన్స్ అంతే కదా. ఇప్పుడు మళ్ళీ మన ప్రయత్నం ఏంటి అంటే, మన చేతనత్వంలో ఆ విజ్ఞానాన్ని తిరిగి తీసుకురావటం. ఆ సప్తాహ విధిని మనం తీసుకురాకపోతే ఇంకో ఎవడో తీసుకొస్తాడు. ఇంకేంటే దానికి కావలసినటువంటి టైము ఆసన్నమైనది. చాలా సీరియస్గా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకొక చిన్న విషయం మీకు చెప్తే అర్థమైపోతుంది. మనం ఇక్కడే కూర్చున్నాం, రోడ్డు మీద ఎవడొస్తున్నాడో మనకు తెలియదు. డాబా మీద ఒకడున్నాడు, వాడు అదిగో ఫలానా వాడు వస్తున్నాడు అని నాకు చెప్పాడు. ఇక్కడ నేను వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. నేను 2 గంటలు అయిపోయింది, వాడు రాలేదు, ఇంకా రాడు అనుకుంటున్నాను. నేను ఇక్కడ 2 గంటలు అయిపోయింది వాడు వస్తానని చెప్పి, రోడ్డు మీద నుంచి వాడు వస్తున్నాడు. డాబా మీద ఉన్నవాడికి వాడు కనిపించాడు. వాడు ఏం చెప్పాడు, నువ్వు గాబరా పడకు, ఇంకో 5 నిమిషాల్లో వాడు వస్తాడు అని. నాకు డాబా మీద ఉన్నవాడికి అలాగా రోడ్డు మీద వస్తున్న వాళ్ళు కనిపిస్తారు అని నాకు తెలియదు. అప్పుడు వాడు అలా చెప్పాడు అనుకోండి, అప్పుడు వాడు నా దృష్టిలో ఏమవుతాడు? గురువు అవుతాడు. అంతేగా, ఇంతకీ నాకు ఈ కష్టం పోతుందా పోదా నాకు తెలియదుగా. డాబా మీద ఉన్నవాడికి ఎందుకు తెలిసింది వాడికి? అందుకే ఋషుల్ని దర్శించారు అంటాం వాళ్ళని. చూశారు వాళ్ళు, చేసిందేం లేదు అక్కడ వాళ్ళు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొత్తము ఆధ్యాత్మికత దర్శించటమే, మీరు చేయాల్సింది ఏమీ లేదు. మరి మేము ఏం సాధనలు చేయాలి మాస్టరు? డాబా మీద ఎక్కటానికి సాధనలు చేయాలి. డాబా మెట్లెక్కాలిగా, డాబా మెట్లెక్కిన తర్వాత మీరు సాధనలు ఏం చేయక్కర్లేదు. ఏం చేయాలి మీరు చూడాలి. డాబా మీద ఎక్కి కళ్ళు మూసి కూర్చున్నా అనుకో, ఇక్కడ కనిపించావు కూడా అక్కడ కనిపించవు. ఆ ప్రమాదము భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో జరిగినది. దయచేసి ఆ పాయింట్ చాలా తీవ్రంగా ఆలోచించండి మీరు. ఇది సైన్స్ అన్నిటికీ కంటే సైన్స్. ఐన్స్టీన్ లాంటి మహామేధావి చెప్పాడు, వేర్ సైన్స్ ఎండ్స్ రిలిజియన్ స్టార్ట్స్. సైన్స్కి రిలిజియన్కి అసలు పొంతన పెట్టకూడదు. సైంటిఫిక్ రిలిజియన్ అనేటటువంటి మాట ధర్మానికి చాలా 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 మనం కించపరిచినట్టు. రిలిజియన్ కెనాట్ బి సైంటిఫిక్, ఇట్ ఈస్ బియాండ్ సైన్స్ బట్ మోర్ సైంటిఫిక్. మన భాషలో చెప్పుకోవటానికి చెప్పాల్సి వస్తుంది అది. ఇంచేతంటే విజ్ఞానవేత్తకి రాబోయేటటువంటి ఫలితం ఏంటో తెలియదు వీడికి, ఋషికి రాబోయేటటువంటి ఫలితం ఏంటో తెలుసు. న్యూక్లియర్ బాంబ్ ముందే చెప్పారు ఋషులు, మీరు ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయకండి, చేస్తే న్యూక్లియర్ యాటమిక్ ఎనర్జీ బిఫోర్ టైం మీరు కనిపెట్టిన వాళ్ళు అవుతారు, కనిపెట్టిన వల్ల ప్రపంచానికి నాశనమే తప్ప ఇంకేమీ ఉండదు. వినలేదు వాళ్ళు. చివరికి ఋషులు ఏం చేశారు, యాటమిక్ ఎనర్జీని కీలితం చేసి పారేశారు. ఇప్పుడు ఎప్పుడైనా మీకు యాటమిక్ ఎనర్జీ పేరు వినిపిస్తుందా? అంత అద్భుతమైనటువంటి శక్తి, పరమాద్భుతమైనటువంటి శక్తి ఇప్పుడు ఎక్కడైనా ఉపయోగపడుతుందా? వింటున్నారు మీరు ఎక్కడైనా యాటమిక్ ఎనర్జీ పేరు? వినరు. కానీ అది కీలితం ఎలా అయింది, మళ్ళీ చాప్టర్స్ ఆఫ్ లైఫ్లో మీకు దొరుకుతుంది ఈ బుక్. ఐన్స్టీన్, ఎన్రికో ఫెర్మి, ఇంకొక సైంటిస్ట్, వీళ్ళకి జర్మనీలో ఉన్నటువంటి సైంటిస్టులకి మధ్య కాంపిటీషన్ ఉంది, ఎవరు ముందు యాటమ్ బాంబు కనిపెడతారు. హిట్లర్ ముందు కనిపెట్టేసి ఉంటే ఈనాడు మనం ఇదంతా చదివి ఉండేవాళ్ళం. హిట్లర్కి జై హో అంటూ ఉండేవాళ్ళం, హిట్లర్ ఇంకా బతికి ఉండేవాళ్ళు. ఏ 70 ఏళ్ళవాడు అయి ఉండేవాడు ఇప్పుడు అతను, అంతే. లేకపోతే ఇది 80 ఏళ్ళవాడు అయి ఉండేవాడు. కానీ హిట్లర్ అదృష్టమో దురదృష్టమో, మన అదృష్టమో దురదృష్టమో మనకి తెలియదు. కానీ మొట్టమొదట ఐన్స్టీన్ కనిపెట్టేశాడు. ఐన్స్టీన్ కాదు, ఐన్స్టీన్తో పాటు ఇంకా 3 సైంటిస్టులు ఉన్నారు, ఆటో హాన్, ఇంకోడు ఎన్రికో ఫెర్మి. వీళ్ళు 3 అది కనిపెట్టేసిన తర్వాత ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ మిలిటరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నా టేబుల్ మీద పసుపచ్చని కాగితం మీద ఎర్ర అక్షరాలతో రాసి ఒక కాగితం ఉండేట, డోంట్ డూ దిస్ రీసెర్చ్, ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ హ్యుమానిటీ, డోంట్ డూ ది. ప్రతిరోజు ఆ చిట్లు ఉన్నాయి, ఇప్పటికీ అమెరికాలో ఆ చిట్లు ఉన్నాయట. ఎక్కడి నుంచి వచ్చాయో తెలిసేవి కాదు. మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్లో యాటమ్ బాంబ్ సీక్రెట్ రీసెర్చ్ జరుగుతున్న చోటకి పురుగులు కూడా వెళ్ళలేవు, కానీ అలాంటి చోటకి ఆ చెట్లు వెళ్ళాయి. తర్వాత ఐన్స్టీన్ యాటమ్ బాంబ్ పడిన తర్వాత అసలు సైన్స్ వదిలేశాడు. ఐ హ్యావ్ సిన్డ్, నేను చాలా తప్పు పని చేశాను అని అప్పుడు అంటాడు. చేతనత్వ విజ్ఞానం, కింద కూర్చున్నవాడు పైమెట్టు మీద కూర్చున్నవాడు. ఇంతకీ ఈ పైమెట్లు దేని గురించి నేను మాట్లాడుతున్నాను, సప్తాహ శ్రవణ విధి గురించి చెప్తున్నాను నేను. ఈ సప్తాహ శ్రవణ విధి ఎన్నిసార్లు మనం చదువుతాం? సప్తాహానికి ఎన్ని రోజులు ఉంటాయి మనకి? ఏంటవి? ట్యూస్డే, వెన్స్డే, సండే. కేంద్రము సూర్యుడు, కేంద్రము సూర్యుడు, కేంద్రము చుట్టూ ఏం జరుగుతున్నాయి? ఈ గ్రహాలు తిరుగుతున్నాయి. ఇందులో గ్రహాలు అంటే అర్థం ఏంటో తీసుకోండి. గ్రహాలు అంటే గ్రహించేది మాత్రమే. మీరు చంద్రుడు లాగా గ్రహిస్తారా, శనిలాగా గ్రహిస్తారా, గురువులాగా గ్రహిస్తారా? గురువు అంటే నేను శ్రద్ధి సాయి సద్గురు నాదాయనమా అంటలే. జూపిటర్ అనేటటువంటి గ్రహం గురించి మాట, గ్రహంలాగా గ్రహిస్తారా? దాన్ని బట్టి మీ టైం వాల్యూస్ మారుతాయి, మీరు గ్రహించే దాన్ని బట్టి ఉంటుంది. అన్ని గ్రహాల నుంచి కిరణాలు భూమి మీదకు వస్తున్నాయి అనే దాని మీద మీకు డౌట్ లేదు కదా? టీవీ వస్తుంది, జెమిని టీవీలు వస్తుంది, అన్ని చోట్ల నుంచి శాటిలైట్ నుంచి ప్రసారాలు వస్తున్నాయి కదా, ఉపగ్రహాల నుంచి. మీరు ఈ టీవీ చూడాలనుకుంటే ఆ ఛానల్ పట్టుకుంటారు, జేమిని పట్టుకోవాలంటే ఆ ఛానల్ పట్టుకుంటారు. అలాగే మండే ఛానలా, ట్యూస్డే ఛానలా, వెడ్నెస్డే ఛానలా, ఈ 6 ఛానల్స్ గురించి మన శరీరంలో ఉన్నటువంటి లింక్స్ ఏమైనా మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఈ ఛానల్స్ పట్టుకోవాలంటే మన శరీరంలో ఏమైనా ఉన్నాయా? అదే అబ్బమ్మ. భాగవత సప్తాహ విధి అన్నా మానవ శరీరం అన్నా ఒకటే, మొత్తము భాగవతం అంతా కూడా మీ శరీరమే. ఈ ట్రిక్ మీరు అర్థమైంది, అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. టైం పీరియడ్ మీరు మార్చుకోవచ్చు. అదే శ్రీరామ శర్మ ఆచార్య 5 గ్రహాలలో టైం పీరియడ్ మార్చుకుని ఒకే రోజు 125 గంటలు ఉన్నట్టు జీవించవచ్చు అని నిరూపించాడు. మనకు ఉన్న 24 గంటలు ఎలా ఉపయోగించుకోవాలో తెలియటం లేదు, కానీ ఈ 24 గంటల్ని మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎలా ఎక్స్పాండ్ చేస్తాం మాస్టారు? వచ్చిన పెద్ద గొడవ ఏంటంటే మీకు తెలిసినటువంటి చేతనత్వం జాగ్రత్త అవస్థ ఒకటే, మన అవేర్నెస్ మన కాన్షియస్నెస్ ఫిజికల్ కాన్షియస్నెస్ మాత్రమే. మెలకువగా ఉన్నప్పుడు వచ్చే కష్టాలే మనకి కష్టం, మెలకువగా ఉన్నప్పుడు వచ్చే సుఖాలే మనకి సుఖం, మెలకువగా ఉన్నప్పుడు మనకి తెలిసినటువంటి జాగాలే మనకి తెలుసు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్తున్నటువంటి మాటని, దేన్ని మీరు ఓవర్లుక్ చేయకండి. ఇందులో నేను అర్థం కాకపోవటానికి ఏం లేదు, మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ విద్య ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, మీ వయస్సుతో నిమిత్తం లేదు, మీ చదువుతో నిమిత్తం లేదు, మీరు ఎవరైనా కావచ్చు, విషయం అర్థం చేసుకుంటే చాలు. భౌతిక జగత్తులో మాత్రమే మనం జీవిస్తున్నాము, మెలకుగా ఉన్నప్పుడు మాత్రమే మనం జీవిస్తున్నాము, కరెక్టేనా? మన సుఖాలన్నీ ఏంటి? మెలకుగా ఉన్నప్పుడే. ఈ మెలకుగా ఉన్నప్పుడు మనం చేసే అతి ముఖ్యమైనటువంటి తప్పు ఏంటో తెలుసా? మన బాధలకి ఇతరులు కారణం అని. మన అమ్మాయికి పెళ్లి కాకపోతే పక్కవాడు కారణం, మనకి డబ్బుకి లాభం రాకపోతే పక్కవాడు కారణం, బిజినెస్లో నష్టం వస్తే పక్కవాడు కారణం, మా కుర్రాడు చదువు రాకపోతే ఎవడు కారణం? పక్కవాడు కారణం. కానీ స్పిరిచువలిజము ఈ ఆధ్యాత్మిక చేతనత్వ విజ్ఞానం ఏం చెప్తుంది అంటే, నీ పరిస్థితికి నీవే కారణము అని పూర్తిగా నీకు అర్థమవుతే తప్ప నువ్వు ఈ విషయవలయం నుంచి బయటపడలేవు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది క్రక్స్. ఇది అర్థమవుతే తప్ప ఇందాక నేను చెప్పినటువంటి శ్లోకంలో ఉన్నటువంటి సత్యము మీకు అర్థం కాదు. అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా అన్నది కృష్ణుడికి ఎంత కరెక్టో మీకు అంత కరెక్టో. ఈ క్షణంలో, ఈ క్షణంలోనే, మళ్ళీ ఎప్పుడో మీరు సాధనలు చేశాక, మీరు చాలా ఆధ్యాత్మిక ఎత్తులు ఎదిగిపోయాక కాదు, ఈ క్షణంలో కూడా మీరు కూడా ఆ స్థితిలోనే ఉంటారు. ఎప్పుడో మీ ఛానల్ మార్చుకుంటే, ఎప్పుడు ఛానల్ మారుతుంది, మీ ఆలోచన విధానం మారాలి. ఏ ఆలోచన విధానం మారాలి? బాహ్య పరిస్థితులు మీ జీవితాన్ని శాసిస్తున్నాయి అనేటటువంటి ఆలోచన విధానం మారాలి. ఆ చిన్న ట్రిక్ అదంతే, ఆలోచించే విధానంలో ఉన్నటువంటి తేడా. చాలా జనరల్ ఉదాహరణ చెప్తాడు, ఖాళీ గ్లాస్ తీసుకెళ్ళి ఇద్దరు మనుషులకు చూపిస్తాడు సైకాలజిస్ట్, సగం నిండి ఉన్నటువంటి గ్లాసు. ఆశావాది ఏం చెప్తాడు? సగం నిండి ఉంది అని చెప్తాడు. నిరాశావాది ఏం చెప్తాడు? సగం ఖాళీగా ఉంది అని చెప్తాడు. ఇద్దరు ఒకటే చెప్పారు, కానీ ఒకడు దేన్ని చూశాడు? నిండి ఉన్నదాన్ని చూశాడు. రెండోవాడు ఏం చేశాడు? ఖాళీగా ఉన్నదాన్ని చూశారు. మీరు దేన్ని చూస్తున్నారు? మీ కష్టాలను చూస్తున్నారు, కష్టాలకి ఇతరులను బాధ్యతలు చేస్తున్నారు. అది ఇంకోళ్ళు ఏంటి, బాధపడేవాళ్ళు కూడా పరమ గందరగోళంలో ఉంటున్నారు. వాళ్ళు వీళ్ళు ఏమంటారు, వాళ్ళ వల్ల నేను బాధపడుతున్నాను అంటారు. ఇద్దరు మూర్ఖులే. వాడి వల్ల కష్టాలు వచ్చాయి అన్నవాడు తప్పే, వీడి వల్ల కష్టాలు పడుతున్నా అన్నవాడు కూడా తప్పే. మరి ఏం జరుగుతుంది అక్కడ? నారదుడు కృష్ణుడితో ఒకసారి ఒక చిన్న అహంకారపూరితమైనటువంటి ప్రశ్న వేశాడు. కృష్ణ, ఎప్పుడు నేను విష్ణుమాయ గురించి విన్నాను. నేను నారదుడికి తెలుసు కృష్ణుడే విష్ణు అని, కానీ ఏమన్నాడు, విష్ణుమాయ గురించి నేను విన్నాను, అసలు అది ఎలా ఉంటుంది? ఐఎమ్ బియాండ్ దట్ అన్నమాట. అహంకారం అది, నీ మాయ నన్ను ఏమి చేయలేదు అని. విష్ణుమాయ సరే తర్వాత చూద్దాం, అలా వాకింగ్కి వెళ్దాం అన్నాడు. ఈ కథ రాసిన వాడు మోడర్నైజ్ అయినా ఉంటాడు, లేకపోతే ఆ కాలంలో అయినా వాకింగ్ ఉందేమో, నాకు తెలియదు అది సంఘటన. సరే వాకింగ్ వెళ్ళారు, ఊరు బయటకు తీసుకెళ్ళిపోయాడు. అంటే అప్పుడు ఎలా ఉండుండేది, ఓ 20 ఏళ్ల కిందట వేణుగోపాల నగర్ ఉన్నట్టు, ద్వాపర యుగం కదా. అంచేతో అలా బయటకు వెళ్ళిపోగానే అడవి ఉంటుంది, ఆ అడవిలో సడన్గా కృష్ణుని గారికి దాహం వేసింది. నారదుంటే అడుగుతాడు, నారద నాకు చాలా దాహం వేస్తుందయ్యా, విసుకుంటాడు నారదుడు. భక్తుడు ఎప్పటికీ భగవంతుడి మీద విసిగే వస్తుంది, అదేం భక్తో మరి. విసుకుంటాడు, ఇక్కడ ఈ అడవిలో మంచివాడు తమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాను. సరే ఇంకో 2 అడుగులు వేశారు, ఎదురుకుండా ఒక గుడిసె కనిపించింది. నారదుడికి డౌట్ రాలే, 2 అడుగులే మనం వేశాము, ఒక క్షణం ముందే నేను అన్నాను ఈ అడవిలో ఏమీ లేని చోట నేను నీళ్ళు ఎక్కడ నుంచి తెచ్చేది, సడన్గా అక్కడ గుడిసె ఎలా వచ్చింది, అర్థం కాలే అనుకో గుడిసి అన్నాడు. నవ్వుకున్నాడు కృష్ణుడు. గుడిసి ఉంది కదా, మరి చూడు అక్కడ నీళ్ళు దొరుకుతాయేమో అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళేసరి కదా తలుపు తెరిచాడు. వీడు తెరవలేదు, ఎవరో తలుపు తెరిచారు. సరే తర్వాత అంతా సినిమాటిక్ స్టోరీ అయిపోయింది. అందమైన అమ్మాయి తలుపు తెరిచింది బాబీలోలాగా. సరే హంతో మెక్రేమే కమ్రేమే బంధువు అని పాడుకున్నారు వాళ్ళు. నారదుడు పాడుకున్న తర్వాత సరే 60 మంది పిల్లలు పుట్టారట వాళ్ళకి. పిల్లలు పుట్టిన తర్వాత మన అక్కడ గుజరాత్లో వచ్చినట్టు ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. తమాషా ఏంటి, అందులో నారదుడు ఒక్కడే మిగిలాడు. భార్య పిల్లలు అందరి ఎర్త్క్వేక్లో ఫినిష్. అప్పుడు అతనికి సడన్ గా వినిపించింది, నారదా నా మంచిగా లేవని. ఇంతకీ నారదుడికి పెళ్ళయిందా లేదా, పిల్లలు పుట్టారా లేదా, ఎర్త్క్వేక్లో వాళ్ళు చచ్చారా లేదా, మీ జవాబు ఏంటి? ఎప్పుడు ఎప్పుడు ఏమీ జరగలేదు. నువ్వు ఆ స్థితి నుంచి బయటకు వచ్చాక, ఆ స్థితిలో ఉన్నంత వరకు ఎంత చెప్పినా అంతే. ఎలా నేను నమ్మేది అంటాడు వాడు, ఎలా చేసేది, ఎలా చచ్చేది, నువ్వు అయితే చెప్పేస్తావు, చాలా ఈజీగా చెప్పేస్తావు, మీకేముంది బాధ, మీ స్థితిలో నేను లేను కదా. మరి ఆ స్థితిలోకి రావటానికి వాడు ఏం చేయాలి? నారదుడు ఆ విష్ణు మాయల నుంచి బయటపడటానికి ఏం చేయాలి, ఎన్ని సాధనలు చేయాలి, ఎన్ని మంత్రజపాలు చేయాలి, ఎన్ని సప్తఋషి ఆశ్రమాల్లో అనుష్ఠానాలు చేయాలి? అందుకే శుద్ధి సాయిని ఎవడైనా సాధనల గురించి అడిగితే నేనేం చెప్పేది అన్నాడు. నేను మంత్రము చెప్పను, యజ్ఞాల గురించి చెప్పను, దాని గురించి చెప్పను. మీకు ఈ పాయింట్ అర్థమవుతే ఈ క్షణంలోనే మీరు కష్టాల నుంచి ముక్తి అయిపోతారు. మీరు నిద్ర లేచిపోతే కానీ లేవను అంటారు. మీరు వచ్చిన తమాషా అది. వచ్చిన తమాషా ఏంటంటే మీకు ఎంత ఇష్టం అంటే ఈ బాధ, నేను లేవను అంటారు. దానికి ఈ సాధనలంతా కూడా, మిమ్మల్ని లేపటానికి సాధనలంతా కూడా, మిమ్మల్ని లొంగదీయటానికి సాధనలంతా కూడా. ఇది మనసులో ఉంచుకుని ఇప్పుడు ఈ 4-5 లైన్లు చదివాక మళ్ళీ ముందుకెళ్దాం. టైం మీరు చెప్తూ ఉండాలి నాకు. ద స్పిరిచువల్ హెయిరార్కీ ఆఫ్ అవర్ ప్లానెట్ నేచర్ స్పిరిట్స్ దొరికిన పుస్తకం ఉన్న వాళ్ళకి ఎక్కడ చదువుతున్నాను, ఫస్ట్ పాయింట్ చదువుతున్నా. ద స్పిరిచువల్ హెయిరార్కీ ఆఫ్ అవర్ ప్లానెట్ నేచర్ స్పిరిట్స్ ఆర్ ఏంజల్స్ అండ్ హ్యూమన్ స్పిరిట్స్ హూ స్టాండ్ ఎట్ ఎ పిక్యులర్ పాయింట్ ఆన్ ద ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్. పరిణామ క్రమం గురించి మనకి తెలియాలి. ఈ విషయాలు మనం చదివి అర్థం చేసుకుంటున్నాము అంటే, ఓ 10 ఏళ్ల కిందట ఈ విషయాలు మనం చదివితే మనకు అర్థం కావు అన్నది మీకు అవగాహనకు వస్తుందా? జస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ కనుక మీరు ఈ విషయాలు వినుంటే మీకు అర్థమై ఉండేదా? కొంచెం ఆలోచించండి. చేంజ్ ఆఫ్ టైం, కాలము చాలా విషయాల్ని మారుస్తుంది. ఒక స్పిరిచువల్ హెరార్కీ ఉంది ప్రపంచంలో. ఎలాగైతే బాహ్య జగత్తులో మన భారతదేశానికి ఒక గవర్నమెంట్, అమెరికాకు ఒక గవర్నమెంట్, అలాగా అన్ని దేశాలకి వేరువేరు గవర్నమెంట్స్ ఉన్నాయో, ఈ మొత్తము సోలార్ సిస్టమ్, ఈ సూర్యగ్రహ వ్యవస్థను కంట్రోల్ చేసేటటువంటి ఒక గవర్నమెంట్ ఉన్నది. ఆ గవర్నమెంట్ యొక్క వైస్రాయ్ అనుకోండి, లేకపోతే అతను అంబాసిడర్ రాయబారి, ఆ గవర్నమెంట్ యొక్క ఈ స్పిరిచువల్ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి అంతర్గత వ్యవస్థ యొక్క రాయబారి ఒకడు పృథ్వీ గ్రహం మీద సనాతనంగా ఉన్నాడు. వాడు చాలా సనాతనంగా ఉన్నా చాలా చిన్నవాడు కనుక అతన్ని సనత్ కుమారుడు అంటాం. వాడికి ఏజ్ బారదు, మనకి ఏజ్ మారుతూ నించేదంటే మనకి టైం సీక్వెన్స్ ఉంది. టైం సీక్వెన్స్ లేనప్పుడు ఏజ్ కూడా మారదు. కొంచెం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ అపోలోలో వాటిలో ట్విన్స్ బయలుదేరితే ఏమవుతుందని ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అమెరికాలో. ట్విన్స్ అంటే తెలుసు కదా మీకు, ఒకేసారి పుడతారు వాళ్ళు. ఒకడు భూమి మీద ఉంటాడు, ఇంకోడు అంతర్గ్రహ యాత్రకి రాకెట్లో వెళ్తాడు. రాకెట్లో వాడు తిరిగి వస్తాడు, భూమి మీద 20 సంవత్సరాలు వెళ్ళిపోతాయి. రాకెట్లోకి వెళ్తున్నప్పుడు వాడికి 20 సంవత్సరాలు ఉంటే భూమి మీద ఉన్నవాడికి ఎంత అవుతుంది వయసు? 40 సంవత్సరాలు అవుతుంది. రాకెట్లో తిరిగి వచ్చిన వాడికి 22 సంవత్సరాల వయసు ఉంటుంది. సైంటిస్టులు ఇప్పుడు దాన్ని ఒప్పుకుంటున్నారు, దాన్ని ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ట్విన్స్. కొంచెం సైంటిఫిక్ యాటిట్యూడ్ అయినా మీకు అవగాహన వచ్చి ఉంటుంది. మీ యొక్క స్పీడ్ పెరుగుతున్న కొద్దీ టైం తగ్గుతుంది, స్పీడ్ పెరుగుతున్న కొద్దీ టైం తగ్గుతుంది. దీన్ని ఒప్పుకుంటారా అందరూ? స్పీడ్ పెరుగుతున్న కొద్దీ టైం తగ్గుతుంది. గంటకి 10 కిలోమీటర్ల వేగంతో ఒక చోటకి వెళ్తున్నాం, స్పీడ్ పెంచారు మీరు, 20 కిలోమీటర్లు చేశారు, అప్పుడు ఎంత టైంలో వెళ్తారు? సగంలో వెళ్ళిపోతాం కదా. 100 అయితే 1/10 స్పీడ్లో వెళ్తాం. అంటే స్పీడ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? టైం తగ్గుతుంది కదా. అంటే ఇది వరకు గంటలో వెళ్ళేది ఇప్పుడు అరగంట, ఇంకా స్పీడ్ పెరిగితే